అలాగే శరీరానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. వీటన్నిటితో మహాకష్టం అది అందడం. అందుకు అనుష్ఠానమే చాలా అవసరం. పరోక్ష జ్ఞానం నుంచి అపరోక్షానికి వెళ్ళడానికి ప్రతి వాళ్ళు ప్రయత్నించాలి. మనం ఉపన్యాసానికి వచ్చి కూర్చున్నామంటే అది శ్రద్ధగా వింటే వచ్చేది పరోక్ష జ్ఞానం. దాన్ని మీరు అనుష్ఠానంలోకి తెచ్చుకుంటేనే అపరోక్ష జ్ఞానం వస్తుంది. మాటలు ఎంత చక్కగా పెట్టాడండి, అపరోక్షం. శంకరుల వారు అపరోక్షానుభూతిని గ్రంథం కూడా రాశారు. పరోక్షము కానిది అపరోక్షం. పరోక్షము కానిది అంటే ఇంకో పదం ఉంది చెప్పండి. పరోక్షానికి ఆపోజిట్ ఏంటండి? ప్రత్యక్షం. మరి ప్రత్యక్షం అనొచ్చుగా. ప్రత్యక్షం అంటే కళ్ళ ముందు కనబడుతుంది, పరోక్షం అంటే కళ్ళ ముందు కనబడట్లేదు. చూసారా? పరోక్షం అంటే కళ్ళ ముందు కనబడట్లేదు, అంతేగాని దూరంగా లేదు అది. అందుకు పరోక్షం అని వేశారు. అపరోక్షం అంటే కనబడకపోయినా అదే ఉంది, దాన్ని తెలుసుకో అది చెప్పడం. ఎక్కడో లేదు అది. అపరోక్షం అంటే ఇంత దగ్గరతనాన్ని చెప్పడానికి అపరోక్షం అనే శబ్దం వేశారు. కనుక అపరోక్షమైన జ్ఞానం కావాలి అంటే శివుడు నీకు పరోక్షం కాకూడదు, శివుడు నీకు ప్రత్యక్షం అవ్వాలి, అపరోక్షం అవ్వాలి. అది కావాలి అంటే అనుష్ఠానమేవా. అనుష్ఠానం లేనివాడు శివుణ్ణి తెలుసుకోలేడు. ఈ అనుష్ఠానం చేయండి. అందుకు నా పరోక్షాదృతే మోక్షైత కృత్యా వినిశ్చయం శ్రేష్టానుష్ఠాన సిద్ధ్యర్థం ప్రయతత్వ మతంద్రితాహ. గట్టిగా చెప్తున్నాడండి. అందుకు మీరు అనుష్ఠానం కోసం ఏం చేస్తారంటే అతంద్రితాహ. ఈ మాట నేను చెప్పట్లే, వాయుదేవుడు చెప్తున్నాడు. గట్టిగా వినండి. అతంద్రితాహ అంటే కునుకుపాటు లేకుండా. మనకు సాధారణ దగ్గర వచ్చేది కునుకుపాటే. ఆయనకు తెలుసు అన్నమాట వాయుదేవుడికి. నేను అనట్లేదండి, మళ్ళీ చెప్తున్నా. మహర్షులకు వ్యాసుడు మన వాయుదేవుడు చెప్తున్నాడు అతంద్రితాహ అంటే కునుకుపాటు లేకుండా. కునుకుపాటు లేకుండా అనే మాటకు అర్థం ఏంటంటే కళ్ళు కొనుకడమే కాదు మనస్సు కూడా కొనుక్కూడదు. అంటే అర్థం మనసు కొనుకుతుందా? ఏమో కళ్ళు కొనుక్కునేప్పుడు మనసుకేముంది? కొనకడం అంటే అక్కడ అర్థం ఏమరపాటు అని అర్థం. భగవద్ విజ్ఞానం వినేటప్పుడు అటెంటివ్ గా వినాలి, గుర్తుపెట్టుకోండి. ఈశ్వర విజ్ఞానం అంత తేలిక అనుకుంటున్నారా? అది వినేటప్పుడు అటెంటివ్ గా వినాలి, సర్వము సమర్పించి వినాలి. అంతకు మించిన విజ్ఞానం మరొకటి లేదు కదా. ఏది తెలిస్తే సర్వం తెలుస్తుందో అదే ఈశ్వర విజ్ఞానం అంటే. మరి సర్వజ్ఞత్వం అనేది ఈశ్వర విజ్ఞానం తెలిసిన వాడినే సర్వజ్ఞుడు అంటారు కదా. మరలాంటి ఈశ్వర విజ్ఞానానికి కావలసిన అతంద్రితాహ అతంద్రితమైనటువంటి బుద్ధితో మీరు అనుష్ఠానంలోకి వెళ్ళాలి. ఈ అనుష్ఠాన ధర్మాలను బోధించడానికి పరమేశ్వరుడు శైవ ధర్మములు అనేక చెప్పాడు. ఇవి శైవ ధర్మములు రెండు విధములుగా ఉంటాయి, పరా అపరా అని రెండు విధములుగా ఉంటాయి. పరధర్మము అంటే, పరధర్మము అంటే ఉపనిషత్తుల్లో చెప్పబడ్డటువంటి వేదాంత జ్ఞానం, శుద్ధ వేదాంత జ్ఞానాన్ని పరధర్మము అంటారు. అపరధర్మము అంటే వేదములందు చెప్పబడ్డ కర్మకాండలని అపరధర్మములని చెప్తారు. శుద్ధ పరధర్మానికి అందరూ అర్హులు కారు. ఎవరైతే వైరాగ్య సంపన్నులో ఎవరు అంతర్ముఖ దృష్టి కలవారో వారికి మాత్రమే పరజ్ఞానమునందు అర్హత ఉంటుంది. పరజ్ఞానమునందంటే వేదాంత జ్ఞానమునందు యోగము గల వారికి మాత్రమే అర్హత ఉంటుంది. అంతర్ముఖ దృష్టి కలిగిన వారికే పరధర్మమునందు అనగా వేదాంతముల తత్వములు ఎందు అధికారం ఉంటుంది. అంతేగాని ఉపనిషత్తుల పుస్తకం దొరుకుతుంది కదా అంటే లాభం లేదు. వాడికి అంతర్ముఖత్వం ఉన్నవాడికి మాత్రమే ఉపనిషత్తులు ఎందు చెప్పబడ్డ పరధర్మం తెలుస్తుంది. అందులో ఏం చెప్పాడో విచారణ మార్గంలోకి వెళ్ళగలడు. ఇతరులందరూ కూడా అపరధర్మంలోకే వెళ్లాల్సిందే. అంటే కర్మకాండంలోంచి వాడు ఆ పైదానికి వెళ్లాలి. ఈ విధంగా పరాపరధర్మములుగా ఉన్నటువంటి దాని నుంచి ఉద్భవించినవే శైవాగమములు. ఈ శైవాగములు అన్నిటి విస్తారాన్ని చెప్తాయి. మీకు ఇటు వేదములు అటు వేదాంతములు ఇటు ఆగమాలు అన్ని కలబోసి ఒక సూక్ష్మమైన మార్గాన్ని చెప్తాను విరండి అంటున్నాడు వాయుదేవుడు. ఇప్పుడు గొప్ప యోగాన్ని ఇస్తున్నాడు, శ్రద్ధగా తీసుకుందాం. దీని పేరు నామాష్టక యోగం. మనం సుమారు ఒక మొన్న ఆ మొన్నో ప్రారంభించుకున్నాం. ఇది ఏంటది? శివ జ్ఞానం అనొక అధ్యాయం పెట్టుకుని ప్రారంభించుకున్నాం. దాని కొనసాగింపు ఈ మూడు రోజులు చెప్పాం. ఏమిటా జ్ఞానం? పాశుపత జ్ఞానం. అవునా లేదా? పశు పాష పతి జ్ఞానం. ఈ పశుపాశపతి జ్ఞానం చెప్పినప్పుడు మన తార్కికమైన బుద్ధి కొంత తృప్తిగా వచ్చింది. కానీ అది అనుష్ఠానమై అపరోక్షమై ప్రతిష్ట కావాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యోగాన్ని మీరు అవలంబించండి అని ఋషులకు చెప్తున్నాడు ఎవరు? వాయుదేవుడు. ఆ నెపంతో మనకు తెలియజేస్తున్నాడు అని తెలుసుకోవాలి. అదేమిటి అంటే నామాష్టకమయో యోగ శివేన పరికల్పిత. ఇది నామాష్టక యోగం అంటారు దీన్ని. ఇది యోగం అండి. ఎందుకు ఇలా చెప్పాడు చూడండి. ఇప్పుడు చెప్పబోయే 8 పేర్లు నామాలే కదా అని నాలుక వేళ అడగకూడదు మనం. ఇది నామ అష్టక యోగం. యోగం అంటే సాధన, యోగం అంటే ఉపాయం, యోగం అంటే ప్రయత్నం. ఇన్ని ఉన్నాయి కదా. కనుక నామాష్టక యోగం ఇది. ఈ 8 నామముల్ని యోగముగా చేసుకోవాలి. నామస్మరణ వేరు, నామ యోగం వేరు, రెండు తెలుసుకోండి. నామాన్ని ఊరికనే వల్లె వేస్తూ ఉంటే అది నామస్మరణ. నామాన్ని ఒక పవిత్రమైన నిష్ఠతో అనుసంధానం చేసుకుంటే అది నామ యోగం అవుతుంది. కనుక నామాష్టక యోగేనా, నామాష్టక యోగం చేత మీకు శైవీ ప్రజ్ఞా ప్రజాయతే. ఎంత చక్కటి మాట. శివ ప్రజ్ఞ వస్తుంది. శివ ప్రజ్ఞ అంటే శివ చైతన్యం నీకప్పుడు లభిస్తున్నది. దేనివల్ల? నామాష్టక యుగం వల్ల. ప్రజ్ఞయా పరమం జ్ఞానం అచిరాల్లభతే స్థిరం. ఈ శివప్రజ్ఞ రావడం వల్ల నీకు స్థిరమైన శివజ్ఞానం వస్తున్నది. అప్పుడు ప్రసీదతి శివస్తస్య యస్య జ్ఞానం ప్రతిష్ఠితం. ఈ విధంగా స్థిరమైన జ్ఞానం నీలో ప్రతిష్ఠింపబడినందుకు శివుడు నిన్ను అనుగ్రహించి తనని నీకు ఇస్తాడు, అంటే కైవల్యాన్ని అనుగ్రహిస్తాడు. చూసారు ఇది ఎంత క్రమంలోకి తెస్తుందో. కనుక నామాష్టక యోగం చేయడం వల్ల శైవీ ప్రజ్ఞ ఉదయిస్తుంది. శైవీ ప్రజ్ఞ వల్ల అచిరాత్ అతిశీఘ్రముగా స్థిరమైన జ్ఞానం కలుగుతుంది. స్థిరమైన జ్ఞానం వల్ల శివప్రసాదం లభిస్తుంది. అది లభిస్తే ఇంకేం కావాలండి? ప్రసాదో పరమో యోగ. ప్రసాదో పరమో యోగ. అన్ని యోగాల కంటే గొప్ప యోగం ప్రసాద యోగం. మిగిలిన యోగాలన్నీ నీవి, ఈ యోగం ఆయన ఇవ్వాలి. కనుక ప్రసాద యోగం పరమయోగం, అనుగ్రహ యోగం ఇస్తాడు. దానితో శివాపరోక్షాత్ సంసార కారణీన వీద్యతే. అది నీకు లభించాక శివుడు నీకు ఇంకా అపరోక్షమైపోతాడు. అంటే శివుడు ఇంకా పరోక్షము కాడు నీకు, అపరోక్షుడైపోతున్నాడు. శివుడు ఎప్పుడు అపరోక్షుడవుతాడో నువ్వు ఇంక ఈ సంసారం నుంచి విడుదల పొందుతావు. కనుక నేను చెప్పబోయేటువంటి ఈ దివ్యమైన యోగాన్ని అవలంబించు. ఇది నాకెవరు చెప్పారో తెలుసా అంటున్నాడు వాయుదేవుడు. ఇంకెవరు చెప్పారండి? అది బ్రహ్మప్రోక్త ఇత్యుపాయస్సయేవ పృథగుచ్యతే. నాకు బ్రహ్మదేవుడు చెప్పాడు. ఎందుకంటే బ్రహ్మత్రులోంచే వేదాలు అన్ని ఈశ్వరుడిచ్చాడు, కనుక బ్రహ్మగారు నాకిచ్చారు. తతస్యాన్ ముక్త సంసారో ముక్త శివసమో భవేత్. ఏ యోగం వల్ల జీవుడు సంసారం నుంచి విముక్తుడై శివునితో తాదాత్మ్యం చెందుతాడో ఆ యోగం చెప్తున్నాను. 8 నామాలు అవి: శివో మహేశ్వరశ్చైవ రుద్రో విష్ణు పితామహ సంసార వైద్య సర్వజ్ఞ పరమాత్మేతి ముక్షత. శ్రద్ధగా రాసుకోవచ్చు. ఇది వరకు నా ద్వారా ఈ నామాలు విన్నారు, ఆ అప్పుడు చెప్పిందే లేండి అనుకుంటారు వాళ్ళు వెంటనే. మరో ఇది ఒక యోగం, యోగంగా తీసుకోండి. ఇది వరకు నామస్మరణగా వినుంటారు, ఇది యోగంగా స్వీకరించండి. దీనికి ఒక ప్రాసెస్ చెప్తున్నాడు. దీన్ని ఎలా అనుష్ఠించాలో ప్రాసెస్ ఉంది. శివ శివ మహేశ్వర రుద్ర విష్ణు పితామహ సంసార వైద్య సర్వజ్ఞ పరమాత్మ. సారం తీసిస్తున్నాడండి. ఇలాంటి సారం తీసిచ్చినటువంటివి 3 రకాల మందులు ఇవాళ ఇవ్వబోతున్నాం. మొదటి మంది ఇది సారం తీసిచ్చేశాడు. శివో మహేశ్వరశ్చైవ రుద్ర విష్ణు పితామహ సంసార వైద్య సర్వజ్ఞ పరమాత్మ. దీన్ని మీరు చతుర్థీ విభక్తి చేసి నామాలుగా చేయొచ్చు. ఎలాగంటే శివాయ నమః మొదటి నామానికి, మహేశ్వరాయ నమః రుద్రాయ నమః విష్ణవే నమః పితామహాయ నమః సంసార వైద్యాయ నమః సర్వజ్ఞాయ నమః పరమాత్మనే నమః. ఇది చెప్పాడు. శివాయ నమః మహేశ్వరాయ నమః రుద్రాయ నమః విష్ణవే నమః పితామహాయ నమః సంసార వైద్యాయ నమః సర్వజ్ఞాయ నమః పరమాత్మనే నమః. ఈ నామాష్టకం యోగం కావాలండి. ఇది నిరంతర సాధన కావాలట. సాధన కావాలి అంటే ఈ నామములు కూర్చబడిన తీరు చూడండి. ఊరికనే 8 పేర్లు తెచ్చిపెట్టలేదు. దీనిలో వెనక ముందులు కాకూడదు. మళ్ళీ డోస్ పుచ్చుకునేటప్పుడు ఎలా ఉండాలి అలా ఉండాలి. అది దేని తర్వాత ఏది ఉండాలి అని పెట్టాడు ఇక్కడ. అంత చక్కగా కూర్చాడు చూడండి. మొదట 5 చూడండి. శివ మహేశ్వర రుద్ర విష్ణు పితామహ 5 చెప్పబడుతున్నది. ఈ 5 మీకు సరిగ్గా పంచకృత్యాలు. బ్రహ్మ నుంచి వెళ్ళండి. సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహ పైకృత్యం అనుగ్రహం, తర్వాత తిరోధానం, తర్వాత సంహారం, తర్వాత స్థితి, తర్వాత సృష్టి. మనం ఇటు నుంచి వెళితే సృష్టి స్థితి సంహార తిరోధానం అని అంటాం, కానీ అటు నుంచి మనం జగత్ అటు నుంచి వచ్చింది అలా మనం పరిశీలిస్తున్నాం. ఈ విధంగా 5 చెప్పబడుతున్నాయి. ఈ 5 చేసిన అతడు సంసార వైద్యుడు. ఇందాక చెప్పారే వైద్యుడు ఎలా చేస్తాడు అలా చేస్తున్నాడు. ఇందాక చెప్పిన దానంత సారం ఇక్కడుంది. తర్వాత సర్వజ్ఞుడు. ఈ 8 అర్థాలు చెప్తున్నాడు వినండి. ఈ అర్థంతో అనుసంధానం చేయడమే యోగం. ఇది తెలుసుకోండి. ఊరికనే నామం అనడమే కాకుండా ఒక్కొక్క నామం అంటున్నప్పుడు అర్థానుసంధానం చేసినప్పుడే ఆ నామం యోగం అవుతుంది. మొట్టమొదటి శివశబ్దం చెప్పబడుతున్నది. అనాదిమల సంశ్లేష ప్రాగభావాత్ స్వభావత అత్యంతం పరిశుద్ధాత్మాతి ఆత్మేతి అత అయం శివ ఉచ్యతే. శివ అంటే అనాదిమల సంశ్లేష ప్రాగభావాత్ స్వభావత. ఎట్టి పరిస్థితుల్లోని అనాదిగా అంటే మొదటి నుండి కూడా సంపూర్ణమైన శుద్ధుడు ఎవడో అతన్ని శివుడు అన్నారు. సంపూర్ణమైన శుద్ధతయే శివుడు. ఎటువంటి అజ్ఞాన మాలిన్యము మాయా మాలిన్యము లేనివాడు శివుడు. కనుక శివుడు అంటే శుద్ధుడు అని అర్థం, మలరహితుడు. మరి శివుణ్ణి ఆశ్రయిస్తే నీకేమొస్తుంది? శుద్ధతే వస్తుంది. కనుక శుద్ధమైన తత్వం అని చెప్పడానికి. అంతేకాదు శివుడి శబ్దానికి మరొక అర్థం చెప్తున్నారు. అథవా అశేష కళ్యాణ గుణైక ఘన ఈశ్వర శివయుచ్యుచ్యసే సద్భి శివతత్వార్థవాదిభి. ఇంకొక అర్థం ఏంటంటే కళ్యాణ గుణస్వరూపుడు అంటే సమస్తములైన శుభములకు ఆస్పదమైన వాడు. శివుడి దగ్గర శుభం తప్ప మరొకటి లేదు, గుర్తుపెట్టుకోండి. శివుడిచ్చేది శుభం, శివుడి శుభం. పంచదార తగిలితే తీపి తప్ప మరొకటి రాదు, శివుడిని ఆశ్రయిస్తే శివం తప్ప మరొకటి లభించదు, గుర్తుపెట్టుకోండి. శివుడు సంపూర్ణ శుభస్వరూపుడు. అందుకే కృష్ణ పరమాత్మ అర్జునుడికి ధర్మరాజుకి శివనామ నిరుక్తమని మహాభారతంలో చెప్తాడు. శివనామాలకు అర్థాలు చెప్తారండి, చాలా అద్భుతమైన విశేషం. ఆ చెప్పుడు శివుడి గురించి ఏం చెప్తారంటే, శివుడు శివమిచ్చేన్ మనుష్యానాం తస్మాత్ శివయితి స్మృత అన్నాడు. సర్వజీవులకి శుభం కలిగించిన ఎవడి స్వభావమో వాణి శివుడు అన్నారు. అగ్నికి వేడి ఎలాగ స్వభావమో శివుడికి శుభం అలాంటి స్వభావము అని చెప్తూ మహేశ్వర తర్వాత శబ్దానికి అర్థం మహేశ్వరుడు. మహేశ్వరుడు ఎవరు అంటే మనం సాధారణంగా వేదంలో చెప్పుకునే మాట, యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్స యపరస్స మహేశ్వర. ఆ మాట తీశాడండి. యం వేదాదౌ స్వరం ప్రాహు వాచ్య వాచక భావత వేదైక విద్యా యథాత్మ్యాద్ వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య య పరస్య మహేశ్వర తదధీన ప్రవృత్తిత్వాత్ ప్రకృతే పురుషస్య చ అథవా త్రిగుణం తత్వోపేయమిదమవ్యయం మాయాంతు ప్రకృతిం విద్యాన్ మాయనంతు మహేశ్వరం. ఒక్కొక్క నామాన్ని అనేటప్పుడు ఆ నామాన్ని భావన చేయాలండి, అప్పుడు అది యోగం అవుతుంది. ఎలాగో చెప్తున్నాడు చూడండి, వేదములకు ఆదిలోనూ అంతములోనూ ప్రతిష్ఠింపబడినది ఏది? ప్రణవం. అది ఆదిలో అంతంలో ప్రతిష్ఠింపబడింది, ప్రణవస్వరూపుడతడు. ఈ ప్రణవం ప్రకృతిలో లీనమై ఉంటుంది. ఈ ప్రకృతికి, ప్రకృతిలో లీనమైన ప్రణవస్వరూపుడే ప్రకృతికి అతీతుడు కూడా. య పరస్స మహేశ్వర, పరహ అంటే అతీతుడు, ప్రకృతికి పరుడైన వాడు. ఇది మహేశ్వర అంటే ప్రకృతికి పరుడైన వాడు. ప్రకృతి అంతా మాయామయమైన శక్తి కదా, ఈ మాయ తన అధీనంలో పెట్టుకున్నాడు గనకనే మాయకి అతీతుడు అన్నారు. మాయను తన అధీనంలో పెట్టుకున్నవాడు గనక మహేశ్వరుడు అంటే ప్రకృతికి అతీతుడు, మాయకి అతీతుడు, మాయని తన అధీనములో పెట్టుకున్నవాడు. అందుకే మాయాంతు ప్రకృతి విద్యాన్ మాయినంతు మహేశ్వరం. ఇది శృతివాక్యం అండి. మాయని నిర్వహించువాడు గనక మహేశ్వరుడు. ఇక తర్వాత విష్ణు రుద్ర, రుద్ర శబ్దానికి అర్థం చెప్తున్నాడు. రుద్దుఃఖం దుఃఖహేతుర్వా తద్రావయతి న ప్రభు రుద్ర ఇత్యుచ్యతే సద్భిః శివ పరమ కారణం. నేను రుద్ర శబ్దానికి చాలా అర్థాలు చెప్పాను గాని ఇక్కడ ఇదే తీసుకోవాలి. అనుష్ఠానం చేసేటప్పుడు రుద్దుఃఖం దుఃఖహేతుర్వా, రుత్ అంటే దుఃఖము దుఃఖహేతువు, తత్ ద్రావయతి రుత్తుని ద్రవింపజేయవాడు రుద్రుడు. రుత్ అంటే ఏమిటి చెప్పుకున్నాం, దుఃఖము దుఃఖ కారణము. ఈ రెండింటిని ద్రవింపజేయవాడు అంటే నశింపజేయువాడు, దుఃఖాన్ని దుఃఖ కారణాన్ని నశింపజేస్తాడు. దుఃఖం పోగొడితే చాలదండి, ఎవడే నేడిస్తే కన్నీళ్లు తుడిచెట్టావడం, కన్నీళ్లు తుడిస్తే ఏడుపు పోతుందా? వాడు దానికి కారణమైన దుంపని తెంచాలండి, దుఃఖానికి కారణమైన దుంపని తెంచాలి. దుఃఖ కారణమైన దుంపేది పాపం అంతే, దాన్ని కూడా తెంచగలిగే శక్తి సృష్టిలో ఎవ్వడికి లేదండి. మన కన్నీళ్లు తుడిచేవాళ్ళు బోల్డ్ అంతమంది దొరుకుతారేమో గాని దుఃఖం యొక్క మూలాన్ని తెంచేవాళ్ళు ఎవరు దొరకరు. అది తొలగించేవాడు ఈయనొక్కడే. అందుకే శివుడు యొక్క దయాలాంటిదంటే దుఃఖాన్ని సంపూర్ణ నాశనం చేయగలిగేవాడు ఒక్క పరమేశ్వరుడు, గుర్తుపెట్టుకోండి. సృష్టిలో ఎవరు దుఃఖాన్ని దుంపతెంచలేరు. దుంపంటే కారణం, మరేంటో కాదు. దుంపతెంచడం అంటే కారణంతో సహా తెంచేయాలి దుఃఖాన్ని. అది చెయ్యగలిగే వాడెవడు అతడు రుద్రుడు. ఈ మాటతో రుద్ర అనండి చాలు, ఎంత చక్కటి విశేషం. కనుక దుఃఖము దుఃఖ కారణమైన అజ్ఞానము పాపము అవిద్య వీటిని నశింపజేయవాడు కనుక అవిద్యా నాశకుడు. ఇంకేం కావాలండి, రుద్ర అనే శబ్దమే అవిద్యని తొలగించి మోక్షం ఇచ్చువాడు అని అర్థాన్ని చెప్తున్నది. దాని తర్వాత విష్ణు, చూసారా విష్ణునామం శివుడిది ఏమిటి ఇందులో చెప్పడం? శివ మహేశ్వర రుద్ర విష్ణు. ఇప్పుడు చెప్పండి, శివుడా విష్ణువా, విష్ణువా శివుడా? ఒకే పరమాత్మని మనం ఇక్కడ ఉపాసన చేస్తున్నాం కనుక విష్ణునామంతో ఇప్పుడు అనుసంధానం చేయాలి. విష్ణువు అంటే తత్వాది భూత పర్యంతం శరీరాది స్వతంత్రిత వ్యాప్యా అధితిష్ఠతి శివ తతో రుద్ర ఇతస్తత అన్నారు. అనంతుడై, అనంతుడై అంటే హద్దులు లేకుండా వ్యాపించిపోయాడు. ఎలా వ్యాపించారంటే తత్వాది భూత పర్యంతం, తత్వములు 24 తత్వముల్లోనూ భూత పర్యంతం అంటే పంచభూతములు పంచభూత జనితములైన ప్రాణికొట్లు వీటన్నిటి యందు కూడా వ్యాప్యా అధితిష్ఠతి వ్యాపించి అధిష్ఠించి ఉన్నవాడెవడో. ఎలా వ్యాపించున్నాడంటే అతంద్రిత కునుకు లేకుండా అని మళ్ళీ చెప్పాడు ఇక్కడ. అంటే ఆయన వ్యాపకత్వంలో సంపూర్ణ జ్ఞానం ఉంది అది అర్థం. ఏదో వ్యాపించిపోయి తనమానంత నిద్రపోయాడని కాదు ఇక్కడ అర్థం. అతంద్రిత అనే మాట వేశారు ఇక్కడ, అంటే సంపూర్ణమైనటువంటి చైతన్యంతో ఈ విశ్వమంతా వ్యాపించిపోయి ఉన్న కారణంగా రుద్రుని విష్ణువు అంటున్నాం అన్నారు ఇక్కడ. అంటే వ్యాపించిపోయిన శివుడే విష్ణువు, వ్యాపించిపోయిన శివుడే విష్ణువు. శివుడు ప్రపంచమంతా వ్యాపిస్తే విష్ణువు అవుతున్నాడు, ఆ వ్యాపించిన వాడు మంగళకారుడైతే శివుడు అవుతున్నాడు. ఇదే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అంటే తెలుసుకోండి అది అర్థం. అందుకు విష్ణు అంటే వ్యాపకత్వం. పేరుకు అర్థం తెలిస్తే అజ్ఞానం పోతుందండి, అర్థం తెలియక పేరే పట్టుకుంటే ఇంకా మతాలు మిగులుంటాయి. కనుక మా నామాలకు అర్థం తెలిసి తత్వంలోకి వెళితే ఇంకా మత భేదాలే ఉండవు. కనుక విష్ణు శబ్దం తెలిసింది కదా, విష్ణవే నమః. తర్వాత పితామహాయ నమః. పితామహ శబ్దం నిజాన్ని బ్రహ్మదేవుడికి వాడారు. మనకి ప్రజాపతులు వల్ల సృష్టి వచ్చింది, దక్ష ప్రజాపతి ఇచ్చాదురు. ఈ ప్రజాపతులు మనందరికీ పితలు, ఈ ప్రజాపతులకి పిత ఆయన బ్రహ్మదేవుడు. అందుకే పితామహుడు, తాతగారు అని పేరు. బ్రహ్మగారికి తాతగారు అంటారండి, అందుకే ఎప్పుడు ముసలివేషం ఆయన చక్కగా ఉంటాడు. పితామహుడు ఆయన, ఆ పితామహుడు ఈయనేట అంటే బ్రహ్మదేవుడు. ఎలాగయ్యాడంటే ఆ బ్రహ్మకి బ్రహ్మ ఈయన, అంతే కదా. మరి బ్రహ్మగారికి కూడా మూల కారణం ఈయన. కనుక ఆయన్నే మనం తాతగారు అన్నప్పుడు ఈయన ముత్తాతనకు తప్పదు. అందుకే తాత అనే శబ్దం ఎత్తుకుంటే అది ముత్తాత ముత్తాతల దగ్గర నుంచి ఎక్కడికైనా తగిలించచ్చది. కనుక పితామహ అనేది మాట. ఎందుకంటే సృష్టిలో జగత పితృభూతానాం శివో మూర్త్యాత్మనామపి పితృభావైన సర్వేషాం పితామహోదీరిత. సృష్టిలో ఒకదానికి కారణమైన దాన్ని పితృశబ్దంతో చెప్తాం, అంతే కదండి. ఒకటి ఒకటి నుంచి పుట్టినప్పుడు దేని నుంచి ఇది పుట్టిందో దాన్ని పితృశబ్దంతో చెప్తాం. ఏది బీజమో అది పితృస్థానం, అంతే కదండి. పితృస్థానం అంటే బీజము అని అర్థం. సృష్టిలో ఒకదానికి ఒకటి కారణం కనబడుతూనే ఉంటుంది, కానీ అన్ని కారణాలకి ఏది కారణమో దానికేది కారణం లేదో అది పితామహ ఇది చెప్తున్నారు. కనుక సర్వ బీజములు తన దగ్గర కలవాడు పితామహుడు, అందుకు పితామహ అనే శబ్దం చెప్పబడుతున్నది. అలాంటి పరమాత్మ సంసారస్య స్వరో నిత్యం సమూలస్య నివర్తక సంసార వైద్యయుక్త సర్వతత్వార్థ వేదిభి. సృష్టిలో జబ్బులు చాలా ఉన్నాయి, అన్నిటికంటే పెద్ద జబ్బు సంసారమనే జబ్బు, జనన మరణాత్మకమైన సంసారమనే జబ్బు. దీన్ని తొలగించగలిగే డాక్టర్ ఎవడూ లేడండి, సంసార వైద్యుడు పరమాత్మ ఒక్కడే. అందుకే ఆయన వైద్యనాథుడు అని కూడా మనం అంటున్నాం. ఆయన అంత డాక్టర్, పుట్టి జబ్బులు పోగొట్టడమే కాదు మళ్లీ పుట్టుకకి అవసరమైన జబ్బును కూడా తీసేస్తాడు ఆయన. అందుకే సంసార వైద్యుడు పరమాత్మే. అయితే వైద్యం చెయ్యాలంటే ఆ డాక్టర్కి ముందు మరొకటి ఉండాలి, ఏమిటండి? చికిత్స చేసే డాక్టర్కి నిర్ధారణ చేసే శక్తి ఉండాలి, అవునా లేదా? ముందు రోగం అంటే ఏంటో తెలుసుకోవాలి, రోగ నిర్ధారణ. అందుకే వైద్య శాస్త్రం రెండు విధాలుగా ఉంటుంది, రోగ నిదానజ్ఞం ఒక భాగం, చికిత్స రెండవ భాగం. నిదానజ్ఞం అంటే అసలు రోగం ఏంటో డయాగ్నస్ చేయగలగడం, రెండోది ట్రీట్మెంట్. ఈ రెండు చేయగలడు. అందుకే సంసార వైద్యుడు అయ్యేవాడు సర్వజ్ఞుడు అవ్వగలగాలి. సర్వం ఆయనకు తెలుసు, మనకంటే కనిపించేదాన్ని పట్టుకుని వేలాడతాం గాని ఈ కనిపించేదానికి అటు ఇటు కనబడకుండా ఉన్నది కూడా ఆయనకు తెలుసు. అందుకు సృష్టిలో ప్రతి దాని యొక్క అసలు స్వరూపం ఆయన ఒక్కడికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. గుర్తుపెట్టుకోండి, మనం అంటాం ఏమిటి బాబు ఈ కష్టాలు అంటాం, ఎందుకు నువ్వు అనుభవిస్తున్నావు ఆయనకు తెలుసు. నీకు తెలియదు, మొరబెట్టడం ఏడవడం నీకు తెలుసు. అందుకు ఆయనకి తర్వాత మాట సర్వజ్ఞ, చాలా మాట చక్కటి మాట చెప్తున్నాడు. ప్రతి దాని యొక్క యథాతత్వము తెలిసిన వాడు, యథావస్థితం వస్తు తథైవ సదాశివ అయత్నేనేవ జానాతి తస్మాత్ సర్వజ్ఞ ఉచ్యతే. సృష్టిలో ప్రతిదీ ఏది ఎలా ఉందనేది ప్రయత్నము లేకుండా ఎవడికి తెలుసో అతడు సర్వజ్ఞుడు. చూసారా, ప్రయత్నము లేకుండా. నువ్వు ఒక విషయం గురించి తెలుసుకోవాలంటే ప్రయత్నించాలి, అంతే కదండి. ఈ లోపల ఏముందంటే చాలా ప్రయత్నం చేయాలి, ప్రయత్నం లేదని నాకు తెలియదు. కానీ ఆ ప్రయత్నం లేకుండానే సర్వవస్తు జ్ఞానం ఎవడికి తెలుసో అతడు సర్వజ్ఞుడు. కనుక శివుడే సర్వజ్ఞుడు, ఇంకోటికి చల్లదు ఆ మాట. కనుక సర్వజ్ఞుడు అన్నీ తెలిసిన వాడిని పట్టుకుంటే ఇంకేం దిగులు చెప్పండి. ఒక ఊరు వెళ్ళాలంటేనే ఆ ఊరు తెలిసిన వాడు ఉన్నాడని ధైర్యంగా వెళ్ళిపోతావు వాటితో పాటు. వాడున్నాడు అన్నీ తెలిసేవాడు కానీ ధైర్యంగా చకచకా తిరిగిపోతావు. అలాంటిది సర్వము తెలిసిన శివుణ్ణి పట్టుకుంటే మనకి ఎందుకండి భయం? అందుకే సర్వజ్ఞ అనే నామ ఇంత చెప్తున్నది. ఇక అతడు చివరి స్థితి చూడండి, పరమాత్మ. అది చిట్ట చివరికి ప్రతివాడు చేరవలసినది. ఈ ఏడు పేర్లతో ఉన్నవాడు ఎనిమిదవ వాడు పరమాత్మ. అది కదా చిట్ట చివరికి కావాల్సింది, పరం ఆత్మ పరమాత్మ. సర్వజీవులలో ఆత్మ అయి ఉన్నవాడు, సర్వజీవులకి ఆత్మ అయిన వాడు, తనకి ఏది ఆత్మ కానివాడు. అది ఇక్కడ అందరికి ఆయన ఆత్మ, ఆయనకి మళ్ళీ ఒక ఆత్మ అంటూ ఏం లేదు. అందుకు పరం ఆత్మ పరమాత్మ, సర్వోత్కృష్టమై సర్వవ్యాపకమైనటువంటి వాడు గనక పరమాత్మ అని చెప్పబడుతున్నాడు. సర్వాత్మ పరమైరేభిర్గుణైహి నిత్య సమన్వయాత్ స్వస్మాత్ పరాత్మ విరహాత్ పరమాత్మా శివ స్వయం. అసలు ఆత్మ అనే శబ్దానికి అర్థం ఏంటండి? ఆతనోతి వ్యాప్నోతి ఇది ఆత్మ అని అర్థం. వ్యాపించే లక్షణం కలిగింది ఆత్మ. ఈయన అన్నిటి యందు ఆత్మస్వరూపుడి వ్యాపించున్నాడు. అహమాత్మా గుడా కేశ సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానామంత ఏవచ అని చెప్పలేదా గీతలో పరమాత్మ? అందుకు అహమాత్మా గుడా కేశ సర్వభూతాశయ స్థిత, సర్వభూతముల యొక్క గుహల్లో ఆత్మగా ఉన్నవాడిని నేను అన్నాడు. అలాగే ఆత్మగో ఉన్నవాడు గనక ఈయన పరమాత్మ అని మనం సర్వభూతములు ఎందు ఉన్నవాడు గనక పరమాత్మ అని చెప్పబడుతున్నాడు. ఒక్కొక్కటి మళ్ళీ విడివిడిగా తీస్తే అంతర్యామి అంటాం ఈయన్నే. ఒక్కొక్కరు హృదయంలో ఉన్నవాడు అని చెప్పినప్పుడు ఈయన్నే అంతర్యామి అని అంటున్నాం. ఇప్పుడు పరమాత్మ అనే విషయాన్ని ఈ విధంగా వివరించి అటు తర్వాత శివుని యొక్క ఆజ్ఞా మహిమని చెప్తున్నాడు. ఇంతవరకు ఈ విషయం గ్రహించారు కదా, ఏది ఎనిమిది నామములు, ఈ ఎనిమిది నామాన్ని ఎలా అనుసంధానం చేయాలి, అదొక పెద్ద క్రమం. ఇందులో కొన్ని సభల్లో చర్చించడానికి వీలు లేని యోగ రహస్యాలు ఉన్నాయి. ఈ ఎనిమిది నామాలతో యోగం ఎలా చేయాలి అనేటువంటిది, అందులో ఒక్కొక్క చక్రాన్ని సాధన చేస్తూ ఈ ఎనిమిది నామాలతో ఆ చక్రాలను అనుసంధానం చేయడం ఇవన్నీ చెప్పారు. అది ఆ కుండలినీ యోగంలో ప్రవీణులైన వాళ్లకి కేవలం ఒక గురువు ఒక శిష్యుడికి మధ్యనే జరగవలసిన సంభాషణ. కానీ దీనిని సులభతరమైన ఉపాయంగా ఎలా చేసుకోగలం అది చెప్తున్నాడు చూడండి. ద్వాదశాంత స్థితస్యందో పరస్తాచ్ఛేత పంకజే, ఇది ఎనిమిది నామాలు చేసేటప్పుడు మనం ఉండవలసిన స్థితి. ద్వాదశాంతమునందు ధ్యానం చేయమన్నాడు. ద్వాదశాంతం అంటే ద్వాదశాంతమునందు ఈశ్వరుని ధ్యానం చేయాలి. అక్కడ కూడా ఎలాగూ అంటే ద్వాదశాంత స్థానమునందు వెన్నెల పరచుకున్న కాంతిని ముందు భావించాలట. ఆ వెన్నెల పరచుకున్న కాంతిలో చక్కగా విచ్చుకున్న కమలం, ఆ కమలం కూడా శ్వేత కమలం, శ్వేత కమలం, తెల్లని కమలం చక్కని వెన్నెల చుట్టూ ప్రకాశిస్తూ ఉండగా దాని మధ్యలో కూర్చున్నట్ట సమాసీనం మహాదేవం. మహాదేవుడు అక్కడ కూర్చున్నాడు. శంకరం భక్తవత్సలం, ఎలా ఉన్నాడంటే భక్తుని పట్ల వాత్సల్య భావంతో కూర్చున్న శివుణ్ణి ధ్యానించాలి. పద్మంలో కూర్చున్న శివుడు, తెల్లని కాంతుల చుట్టూ పరచబడి ఉన్నాయి. అలాంటి ప్రశాంతమైన స్థానంలో కూర్చున్న శివుడు, పైగా ఆయన ఒక్కడే కూర్చోలే, అర్ధనారీశ్వరం దేవం, అమ్మవారితో ఉన్నాడు, అమ్మవారు పక్కన లేరు, ఆయనలో ఉన్నారు. అలా ధ్యానించాలి. అర్ధనారీశ్వరాత్మ అంటే అమ్మతో కలిసి విడిపోకుండా ఉన్నాడు గనక అర్ధనారీశ్వర అని చెప్తున్నారు. అర్ధనారీశ్వరత్వం ఏమిటో కాదండి, పక్కనుంటే రెండంటాం, అందులోనే అది ఉండడం అంటే అది నిజంగా రెండుగా కనిపిస్తున్న ఒకటి అని చెప్పడానికి అర్ధనారీశ్వరతత్వం చెప్పబడుతుంది. అందుకు అర్ధనారీశ్వరం దేవం నిర్మలం, నిర్మలమైనటువంటి ఆకారం అంటే ఏ మాయావికారము లేనివాడు. మధురాకృతి, ఆ ఆకృతి మధురాకృతి, మధురం అంటే తీయని ఆకారం, ఆకారంలో తీయదని ఉంటుందండి ఎక్కడైనా. మధురం అంటే అర్థం చూస్తున్న కొద్దీ చూడాలనిపించేది, ధ్యానిస్తున్న కొద్దీ ఆనందాన్నిచ్చేది, ఏదో అది మధురం. మధురం అంటే ఇదే అర్థం. అందుకు మధురాకృతి, ఆ మధురమైనటువంటి ఆకారం కలవాడు. శుద్ధ స్ఫటిక సంకాశం, శుద్ధ స్ఫటికము వలె తేట తెల్లని వెలుగులతో ఉన్నటువంటి వాడు. ప్రసన్నం, ప్రసన్నం ప్రసాద గుణంతో కూడుకున్నటువంటి వాడు. శీతల ద్యుతిం, ఆయన శరీరం నుంచి చల్లని వెలుగులు వస్తున్నాయటండి. అలాంటి చల్లని వెలుగులతో ఉన్నవాడు అలాంటి శివుణ్ణి ద్వాదశాంత స్థానంలో ధ్యానించాలి. ధ్యాత్వాహి మానసే దేవం, అలా శివుణ్ణి ధ్యానించి ఆ ధ్యానంతో స్వస్థతని పొందాలి. స్వస్థ చిత్తోధ మానవః, దానితో మనస్సును శాంతిపరచుకుని అప్పుడు ఈ శివనామాలతో ఆ కూర్చున్న శివుణ్ణి పూజించాలన్నాడు. ఎనిమిది నామాలతో అంటే ఇదంతా బాహ్యార్చన కాదనమాట. బాహ్యార్చన చెయ్య ఎనిమిది నామాలతో కాదని కాదు, ఆ కూర్చొని ఆ తెల్లని కమలంలో తెల్లని కాంతులతో వెన్నెల విరజల్లుతూ చంద్రశేఖరుడై మహాదేవుడై భక్తిని పట్ల వాత్సల్య భావాన్ని ప్రకటిస్తూ అమ్మని సగం దేహంలో నిలుపుకున్న అర్ధనారీశ్వర ఉమామహేశ్వర స్వామిని ధ్యానిస్తూ పూజించమన్నాడు ఎనిమిది నామాలతో. ఏ కుసుమాలు అంటే భావ పుష్పై సమర్చయేత్, భావ కుసుమాలతో అర్చించమనండి. ఇది కేవలం ధ్యాన ప్రక్రియ, బాహ్య ప్రక్రియ కాదు. ఇది ఎనిమిది నామాలని అలా అనుష్ఠానం చేయాలండి. దీనిలో ధ్యేయమూర్తి ఎవరు, అర్ధనారీశ్వరుడు, ఆయన్ని ధ్యానం చేయమన్నాడు. ఎక్కడ ద్వాదశాంత స్థానం అంటే ఏమిటి, దీనికి రెండు రకాల అర్థాలు శాస్త్రవేత్తలు చెప్పారు. రెండు శాస్త్రవేత్తలు చెప్పినవే చెప్పుకుందాం, రెండు గ్రహించవచ్చు, తప్పేం లేదు. అసలు ద్వాదశాంత స్థానము అనే మాటకి ఆజ్ఞాచక్రం తర్వాత సహస్రార కమలం వరకు ఉన్న స్థానాన్ని ద్వాదశాంత స్థానం అంటారు. ఇది యోగంలో చెప్పబడుతున్న విషయం. కంటే లలాట దేశం, ఈ భూమధ్యం నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి స్థానం ద్వాదశాంతం. అంటే ఈ మధ్యలో సూక్ష్మమైన భూమికలు 12 ఉన్నాయండి. మనం సాధారణంగా 6 చక్రాలు 7 సహస్రారం అంటాం, కానీ ఇక్కడ నుంచి అక్కడికి మధ్యలో మొత్తం 12 స్థానములు మనకు చెప్పబడుతున్నాయి. అది ద్వాదశాంత స్థానము అని చెప్పబడుతుంది. అక్కడ భావించాలన్నమాట. అంటే ధ్యానం చేసేటప్పుడు కనుబొమ్మల నడుమ దృష్టిని పెట్టి ఆ వాతావరణం అంతా అక్కడ భావించాలి. తెల్లని కమలంలో ఆ పరమేశ్వర అర్ధనారీశ్వర స్వరూపంతున్నాడు. ఇది నిజానికి కాశీ ధ్యానం, ఇదే కాశీ ధ్యానం. అంటే ఇది ద్వాదశాంత స్థానం అనేది అచ్చమైన యోగ శాస్త్రములు చెప్పబడిన విషయం. మరికొందరు ఏం చెప్పారంటే ద్వాదశాంతములు అంటే ఇది కొంచెం దీనికి దూరంగా అనిపిస్తుంది, కానీ ఇది పెద్దవాళ్ళు చెప్పిన మాట కనుక స్వీకరించవచ్చు. అది హృదయం సరిగ్గా అనాహత చక్రం దగ్గర ఒక పద్మం ఉంటుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్మాన్ని భావించారు కదా 6 చక్రాల్లో. ఇక్కడ ఉండేది ద్విదళం, ద్విదళం మాత్రం. ఆజ్ఞాచక్రం దగ్గర రెండు దళాల పద్మమే ఉంటుంది, ఇక్కడ 1000 దళాల పద్మం ఉంటుంది సహస్రారం, అవునా లేదా? కంఠం దగ్గర 16 దళాల పద్మం, హృదయం దగ్గర 12 దళాల పద్మం ఉంది. కనుక ద్వాదశాంతం అనే మాటకు ఏం తీసుకున్నారంటే 12 దళాలు కలిగిన హృదయ కమలం. ఇది కూడా చేయించండి, ఇది కూడా శాస్త్రసమ్మతమే. ఎందుకంటే హృత్పుండరీకాంతర సన్నివిష్టం స్వతేజసావ్యాప్త నభోవకాశం అతీంద్రియం సూక్ష్మం అనంతమాధ్యం ధ్యాయేత్ పరానందమయం మహేశం. హృత్పుండరీకం హృదయం అనే పద్మంట, ఆ పద్మం 12 రేకులతో విచ్చుకున్నటువంటి ఒక తెల్లని హృదయ పద్మాన్ని భావించాలి. తెల్లని హృదయ పద్మం అంటే శుద్ధ సత్వగుణానికి సంకేతం. అది ఈ తెల్లదనం అంతా కూడా ప్రశాంతమైన రజోగుణ తమోగుణాతీతమైన శుద్ధ సత్వానికి సంకేతం అండి. అలాంటి చోట వెన్నెల. అయితే ఇక్కడ వెన్నెల అన్నప్పుడు మాత్రం సరిగ్గా చంద్రబింబస్థానం ఆజ్ఞ నుంచి సహస్రారం గనక ముందు చెప్పిన భావం చాలా ఔచిత్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే వెన్నెలను అక్కడ భావించమన్నాడు. ఇందుధారలు కలుస్తున్నాయన్నాడు. ఇందుధారలు అంటే చంద్రుని యొక్క వెన్నెల ధారలు కలుస్తున్నాయన్నాడు. కనుక ఇది ధ్యానించవలసిన విధానం. సాధకులకు పనికొచ్చే అంశములు ఇవన్నీ ఇలా ధ్యానిస్తూ భావ పుష్పములతో అంటే మనస్సులో మనం ఆ శివాయ నమః మహేశ్వరాయ నమః అంటూ 8 నామములతో ఆయన అర్చించాలి. ఇది చేసినట్లయితే క్రమంగా వాడు నివేదయాత్ స్వమాత్మానం, తర్వాత తనని తాను వాడు నివేదన చేసుకుంటాడు ఈ నామస్మరణ తర్వాత. ఇది నామాష్టక యోగం అనబడేటువంటి ఆంతర్యాన్ని ఇంతవరకు చెప్పాడు. 8 నామాలు చెప్పారు. ఇది ఒక బంచ్. శివ సాధకులకి 3 రకాలైనవి చెప్తానన్నాను కదా, ఒకటి అయిపోయిందండి. 2వ దానిలోకి వెళుతున్నాం. 2వది విశ్వమంతా ఈశ్వరమయం అనే ఎరుకతో ఆరాధించడం. ఇది చాలా ముఖ్యం. మనం అలా అనుకో, శివుడు అనేది ఎక్కడో వేరేగా మనం దేవుడి గదిలోకి వెళ్తేనో లేకపోతే క్షేత్రానికి వెళ్తేనో శివుడిని ఆరాధిస్తాం, కానీ విశ్వంలో ప్రతిదాన్ని శివుడిగా చూస్తూ ఆరాధించాం మనం. చేస్తున్నామండి. అది అలవాటు చేసుకోవాలి. హఠాత్తుగా అది రాదు, అలవాటు చేసుకోవాలి. దానికి ఏం చేయాలి? విశ్వంలో ఏది చూసినా శివుడే అని నువ్వు అనుకోవాలి. అనుకోవాలంటే దేనితో అనుకోవాలి? ఊహతోనా? శాస్త్ర సహాయంతో. అది అక్కడ శాస్త్రం చెప్తోంది విశ్వంలో ఎక్కడ శివుడు ఎలా ఉన్నాడు అది మీరు భావించండి. అందుకే పెద్దవాళ్ళు మనకి శివలింగార్చన చేసేటప్పుడు కొన్ని నామాలు పెట్టారు. ఎందుకు పెట్టారో తెలియదు, కొందరు చేస్తూ ఉంటారు. తెలియకపోయినా చేయండి, ఎప్పుడుకో తెలుస్తుంది. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. శివాభిషేకం చేసినప్పుడు ప్రతివాడు చేస్తాడు. అంటే శివాభిషేకం చేసే ప్రతివాడు, ప్రతివాడు అభిషేకం చేయడు అది వేరే విషయం. అభిషేకం చేసే ప్రతివాడు ఇది చేస్తాడు. సంప్రదాయంలో మనకి దేవతార్చనలో తప్పకుండా పెట్టారండి ఇది. ఎందుకు ఇది పెట్టారు? ఏదో పేర్లు బాగున్నాయి అనడం కాదు, ఇది చేస్తేట ఈశావాస్యమిదం సర్వం అని తెలుస్తుందిట. ఇది కావలసింది. జగత్తు ఈశావాస్యం అనే స్పృహతో ఈశ్వరుని ఆరాధన చేయు. నువ్వు పూజించే లింగం నీ దేవుడి గదిలో పెట్టిలో ఒక అంగుష్ట ప్రమాణంలో ఉన్నది అని కాదు. నువ్వు పూజించే లింగం ఆపాతాళ నభస్తలాంత భవన బ్రహ్మాండ మా విస్ఫురజ్యోతి, అది సర్వవ్యాపకమైనటువంటిది అని తెలిసినప్పుడు విశ్వంలో ప్రతిదీ శివుడని తెలిసాక నీకు అశివం ఉండదు ప్రపంచంలో. గుర్తుపెట్టుకోండి ఎంత చక్కటి మాట. విశ్వమంతా శివం అయ్యాక అశివం ఎక్కడుందండి? అశివం అంటే అశుభం. విశ్వమంతా శుభమైనది తెలిసాక అశుభం ఎక్కడా లేదు. ఆ తెలిసిన వాడికి కలడం బోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్ని నిశలన్ పవళ్ల నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటన్ కలడీసుండు కలడు ఈశుండు కలండు తండ్రి వెదకంగా నేల ఇయాయడల్ అన్నాడు. ఎవరండి? ఎంత చక్కగా చెప్పాడు. ఎందుకు? ఆయన నిజమైన ఈశావాస్యం మీద సర్వం తెలుసు గనక. మళ్ళీ విష్ణువా శివుడు అనద్దు, ఈశ్వరుడు ఒక్కడే తెలుసుకోండి. కలడు ఈశుండు అన్నాడు కదా ఈశ్వరుడు, అది ఈశావాస్యమిదం సర్వం ఎక్కించి జగత్యాన్ జగత్ అది తెలుసుకోవాలి. అది సాధనలన్నిటికీ ప్రధానం. అందుకు ఉపనిషత్తులో ప్రథమ మంత్రమే అది చెప్పారు కదా. అందుకే మహానుభావుడు రమణ మహర్షి చెప్పిన మాట, జగత ఈశధీయుక్త సేవనం అష్టమూర్తి భృద్దేవ పూజనం. ఉపదేశాలలో చెప్పాడు కదా, జగత్ ఈశధీయుక్త సేవనం. నువ్వు ఈశ్వరుని పూజించేటప్పుడు జగత్ ఈశ్వరమయమనే ధీ ఆ బుద్ధితో సేవించు. దానికి మార్గం ఏమిటి? అష్టమూర్తి భృద్దేవ పూజనం. అష్టమూర్తులు ధరించిన శివుణ్ణి ఆరాధించు. కనుక అష్టమూర్తి శివారాధన ఇప్పుడు చెప్తున్నారు. ఇంతవరకు 8 నామాలు అలా పక్కన పెట్టండి. ఇప్పుడు 2 రకాల విషయాలు చెప్పబోతున్నాం. విశ్వమంతా ఏమిటి, ఈ విశ్వంలో శివుడు దేనికి ఏ రూపంతో అధిష్ఠించి ఉన్నాడో తెలియాలి. ఎందుకంటే మీకు అవన్నీ కనబడతాయి, ఆ కనబడిన వాటికి ఏ నామం కలపాలి అది ఇప్పుడు తెలుసుకోవాల్సింది మనం. ఆ అందమైన విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు శ్రీని కృష్ణ. ఇదంతా ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణుడికి చెప్తున్నాడని వాయుదేవుడు నైమిషారణ్య ఋషులకు చెప్తున్నాడు. శ్రీని కృష్ణ కృష్ణుడితో చెప్తున్నాడు ఉపమన్యు, మహేశస్య శివస్య పరమాత్మన మూర్ఛాత్మభిస్తతం కృష్ణం జగదేత చరాచరం. ఈ చరాచర జగత్తంతా శివుని మూర్తులతో నిండిపోయినది.
ససిభ సర్వమే వేదం స్వకీయాభిష్ట మూర్తిభి అధితిష్టత్యమేయాత్మా ఏతత్ సర్వమనుస్మృతం.
శివుడు వివిధములైన మూర్తులతో సృష్టిలో ఒక్కొక్క దాన్ని అధిష్ఠించి ఉన్నాడు. అధిష్ఠించి అదొక మాట అధితిష్టతి. నిన్ననో మొన్ననో శ్వేతాసూత్ర మంత్రమని చెప్పినప్పుడు అధితిష్టతి అనే మాట చెప్పాం. అధితిష్టతి అక్కడ అధిష్ఠించి ఉంటాడు. ఇదే అధ్యక్ష అనే మాటలు కూడా చెప్పుకున్నాం. ఎలా అధిష్ఠించి ఉంటాడు అంటే ప్రధానంగా ఐదు మూర్తులను చెప్పుకున్నాం. బ్రహ్మ విష్ణు తథా రుద్ర మహేశ సదాశివ మూర్తయస్తస్య విజ్ఞేయ యాభిర్విశ్వమిదం తతం. తతం అంటే వ్యాపకం. ఈ ఐదు మూర్తులతో ఎలా వ్యాపించున్నాడు అనేది ముందు